ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯ ನಮಃ, ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ, ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತೇ ನಮಃ. ನಮ ಶಿವಾಭ್ಯಾಂ ನವಯೌವನಾಭ್ಯಾಂ ಪರಸ್ಪರ ಆಶ್ಲಿಷ್ಟ ವಪುರುಧರಾಭ್ಯಾಂ ನಗೇಂದ್ರ ಕನ್ಯಾ ವೃಷಕೇತನಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪಾರ್ವತೀಭ್ಯಾಂ. ఆది దంపతులకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం. చూస్తూ ఉండగానే కార్తీక మాసంలో 20వ దివసంలో గడువు పెట్టేశాం. కార్తీక మాసం అత్యంత పవిత్రం కనుక తప్పనిసరిగా ఈ కాలంలో ఉదయం లేవాలని, కార్తీక స్నానం చేయాలని పదే పదే చెప్పాను. ఈరోజు కూడా అలాగే తెల్లవారుధామున లేచి భగవత్స్మరణ పూర్వకంగా కాలకృత్యాదులన్నీ తీర్చుకుని అనంతరం స్నానం చేయాలి. ఎప్పుడు లేవగానే ముందు భగవన్నామం చేయాలి. అయ్యో ముఖం కడుక్కోలేదేమో, స్నానం చేయలేదేమో అనుకోకూడదట. భగవన్నామం మంచం మీద నుంచి లేస్తూనే చెయ్యాలి. ఇక ఆ దివసం అంతా మనకు సుఖం అవుతుంది. ఈ దినం ప్రొద్దుట లేచిన తర్వాత అన్ని పనులు కాలకృత్యాలు తెచ్చుకున్నాక స్నానం చేసేటప్పుడు వీలున్నంత వరకు ఒంటికి మట్టి పూసుకొని చెయ్యండి. ఈ కార్తీక స్నానం 20వ దినం మృత్తికా స్నానం అని పిలువబడేది. అంటే మట్టి ఒంటికి పూసుకుని చేసే స్నానం. అసలు పూర్వకాలంలో శరీరానికి ఒండ్రు మట్టి పూసుకుని నదీ తీరాల్లో వెళ్ళి ఆ నదీ తీరాల్లో కాస్త ఒండ్రు మట్టి తీసుకుని జిగురుగా ఉండేటటువంటి లేక ఇసుక కలిసి ఉన్నటువంటి ఆ నదికి సంబంధించిన మట్టి ఒంటికి పూసుకుని ఒక క్షణం ఆగి తర్వాత స్నానం చేసేవారు. అప్పుడు వాళ్ళ శరీరాలు నిగనిగనాడేవండి, చర్మ వ్యాధులు తొలగిపోయేవి. నదీ స్నానం ఇలా ఒంటికి మట్టి రాసుకొని చేసిన వారంతా పూర్వకాలంలో మంచి చర్మంతో, చర్మ వ్యాధులు మాట వరస కూడా రానటువంటి చర్మంతో సుఖంగా ఉండేవారు. ఇళ్లలో స్నానం చేసే వాళ్ళకి లేక నదులు మాట వరస కూడా అందుబాటులో లేనటువంటి వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయం చెప్పారు. ఈ జంతు ప్రదర్శనశాలలోనో ఎక్కడో ఉన్నటువంటి కాస్త అడవి పంది ముట్టుకుని బట్టి తెచ్చుకోండి. అది దొరకకపోతే పుట్టమన్నైనా తెచ్చుకోండి. ఈ మట్టిలో చీమలు, ఈగలు, దోమలు మొదలైన ఉండకూడదు. ఏ విధమైనటువంటి పురుగులు ఉండకూడదు. అటువంటి మంచి మట్టి లేదా పొలాల్లో ఉన్న కాస్త ఒంటరు బట్టి తెచ్చుకోండి. నీళ్లలో ముద్దగా చేయండి, కొంచెం ఒంటికి పూసుకోండి. అనంతరం వసుధాదేవిని తలుచుకోండి, భూదేవిని తలుచుకోండి. భూదేవియే ఈ మట్టి రూపంలో ఉన్నది. మట్టి అంటే భూస్వరూపం, మట్టి భూమి, భూమి మట్టి ఒకటే కదా. ఈ భూమి మీద అనేకమైన కొండలు, వృక్షాలు ఇవన్నీ మట్టిలోంచే పుడుతున్నాయి. కాబట్టి భూదేవుని తలచుకొని అనంతరం పవిత్రంగా స్నానం చేయండి. స్నానం చేశాక గణేశ పూజ, ఇష్టదేవతా పూజ అయిపోయిన తర్వాత అత్యంత భక్తి శ్రద్ధలతో భూదేవి మంత్రాన్ని ఇప్పుడు జపం చేయండి. దేవీ భాగవతంలో అపూర్వమైనటువంటి భూదేవి మంత్రం ఉన్నది. దానికే మరొక పేరు వసుధా మంత్రం. వరాహావతారంలో శ్రీ మహావిష్ణువు ఈ వసుధా మంత్రాన్ని లోకానికి అందించాడు. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. అదే ఈ మంత్రంతో యజ్ఞం చేసేవాడైతే ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై స్వాహ అని చెప్పుకుంటాను అన్నమాట. అటువంటి దివ్య మంత్రం ఇది. ఈ మంత్రాన్ని గురూపదేశంగా పొంది ఈ పూట ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. ఈ కార్తీక మాసంలో 20వ రోజున వసుధా మంత్రములు జపము చేసుకున్నటువంటి వాళ్ళు చీకటి పడ్డాక ఆలయాలలో కార్తీక దీపం వెలిగించిన వాళ్ళు భూమికి సంబంధించిన కష్టాలని బయటపడతారు. భూ వివాదాలు తొలగిపోతాయి, వారి సొంత భూములు వారికి వస్తాయి. లేదా జీవితంలో ఓ ఇల్లు, ఓ ఫ్లాట్ ఏదో కొనుక్కోవాలి, అపార్ట్మెంట్లో చిన్నదో పెద్దదో ఫ్లాట్ కొనుక్కోవాలి, లేదా ఒక స్థలం కొనుక్కోవాలి, కాస్త కొంత పొలం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు శ్రద్ధాశక్తులతో ఈరోజు స్నానం చేసిన తర్వాత భూదేవి మంత్ర జపం చేయండి. ఆ ప్రభావం మనకి శిఖర కాలంలో కనపడుతుంది. నేను చూసి చెబుతున్నమాట, ఎంతోమందిని పరీక్షించి చెబుతున్నమాట, శిష్యుల చేత ఈ ప్రక్రియ చేయించేవాడు బాగుపడిన తర్వాత చెబుతున్నమాట. అనంతరం ఈ పూట ఏదైనా ఒక శివాలయానికి వెళ్ళండి. ఆ శివాలయంలో భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేయండి, కార్తీక దీపాలు వెలిగించండి. ఆలయాల్లో తప్పక అమ్మవారు కూడా ఉండాలి. అమ్మవారు శివుడు కలిసి ఉన్న ఆలయం. సాధారణంగా శివాలయంలో పక్కన పార్వతీదేవి ఉంటుంది. కొన్ని ఆలయాల్లో ప్రత్యేకంగా ఏ మహాలక్ష్మియో సరస్వతియో లలితా పరాపట్టారికో ఉంటారు. త్రిమాపులు శివుడు వీళ్ళందరూ ఉన్నటువంటి ఆలయాల సమాహారం అయితే ఇక చెప్పక్కర్లా. అటువంటి ఆలయాలలో భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేయండి, వీలున్నంత వరకు దాన ధర్మాలు చేయండి. ఉసిరికాయ జిల్లేడాకు మీద పెట్టినటువంటి దీపము ఈ పూట దానం చేయటం మంచిది. ముగ్గురు లేక ఐదుగురు వారి వారి శక్తులను బట్టి దానాలు చేసుకోవాలి. కార్తీక మాసంలో 20వ దివసం పండితులకి మంచి వస్త్రాలు దానం చేయండి. ఆ బట్టలు కూడా కట్టుకోవడానికి పనికొచ్చే మంచి బట్టలే దానం చేయండి. శక్తి లేకపోతే అయ్యా మేము బట్టలు దానం చేయలేకపోతున్నాం, దానికి ప్రత్యామ్నాయంగా మాకు తోచిన ధనం ఇస్తున్నామని చెప్పండి తప్ప ఎందుకు పనికిరాని నలిగిపోయేటటువంటి పిచ్చి పిచ్చి బట్టలు మాత్రం దానం చేయకూడదు. మంచి వస్త్రములు ఇవ్వాలట. వాసాంశిచ మహారహాణి అని రామాయణంలో పట్టాభిషేక ఘట్టంలో చెప్పలేదు వాల్మీకి మహర్షి? రాముడు దానం చేసినప్పుడు కట్టుకోవడానికి పనికొచ్చే మంచి అద్భుతమైనటువంటి అర్హత కలిగినటువంటి బట్టలు ఇచ్చాడనమాట. అంటే ఆ బట్టలు కట్టుకుంటే అవతల వాడికి బాగుండాలి, అతని మానమర్యాదలు నిలబడాలి. అందువల్ల ఇవ్వగలిగితే మంచి బట్టలు ఇవ్వాలండి, పనికి మన బట్టలు ఇవ్వకూడదు. ఇవాడు కట్టుకుంటే చిరిగిపోయేవి, అలా ఉతికి ఉతకగానే పంచిస్తే చిన్న రుమాలు గుడ్డ కింద మారిపోయేటటువంటివి, అటువంటి వస్త్రములు ఇవ్వకూడదు. అనంతరం అన్నదానం చేయడం చాలా మంచిది. నాన్నదాన సమం పుణ్యం, నా అన్నదాన నాన్నదానం అవుతుంది. ఒక ఆయన వాడికి శ్లోకం అని నాన్నదాన సమం పుణ్యం ఉన్నారు గురుగారు, వాడు నాన్నం దానం చేయడానికి బయలుదేరట. మీరు అన్నగారిని దానం చేస్తే ఆయనకే ఉపయోగం అంటే అది సంస్కృతంలో విడదీయాలి. నా అన్న నాన్న అవుతుంది అనమాట. ఈ పూట అన్నదానం చాలా మంచిది. అది కూడా ఉసిరి చెట్టు ఉన్న చోట పెడితే మరీ మంచిది. ధాత్రి వృక్షం అనే పేరుతో ఉసిరి చెట్టు జగత్ ప్రసిద్ధికి ఎక్కింది. ఆ ప్రాంతంలో అన్నదానం చేయటం, వనభోజనం చేయటం చాలా మంచిది. కార్తీక మాసంలో 20, 21, 24 ఈ 3 రోజుల్లో ప్రత్యేకంగా ఉసిరి చెట్టు దగ్గర ప్రదక్షిణ చేయటం, అన్నదానం చేయటం చాలా మంచిది. దీపం పెట్టడం మహాపవిత్రమైనది, దానివల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. 3, 5 ఓపిక లేకపోతే ఒక్కరికైనా స్వయం పాకం ఇవ్వండి. వస్త్రదానం చేయటం వల్ల భవిష్యత్తులో అన్న వస్త్రాలకు లోటు ఉండదు. శరీరం విడిచాక అన్నము వస్త్రము ఈ రెండు దానం చేసిన పుణ్యాత్ములు, అది కూడా కార్తీక మాసంలో. కార్తీక మాసంలో అన్న వస్త్రములు దానం చేసిన వాళ్ళు ఈ లోకంలో ఎలాగో అన్న వస్త్రాలకు లోటు లేకుండా సుఖంగా జీవిస్తారు, శరీరం విడిచిపెట్టాక తప్పక స్వర్గానికి వెళ్తారు. ఇక ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి దీపదానాలు చేసేటటువంటి వాడు యముడి చేత గౌరవింపబడి ఊర్ధ్వలోకాలు కడతాడు. యముడు ఎటువంటి వాళ్ళకి భక్తితో నమస్కరిస్తాడు? మహానుభావ, భూలోకంలో కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి ప్రదక్షిణ చేసావు, అక్కడ దీపం పెట్టావు, నువ్వెన్నో మంచి పనులు చేసావు, నువ్వెప్పుడు నా లోకానికి రావద్దు, నాకు అతిథివి అని గౌరవించి పంపిస్తాడు. ఈ పనులు చేయని వాళ్ళని చీప్ గెస్ట్గా పెట్టాడు, నాలుగు తంతాడు. అదే ఈ ఉత్తమ కార్యాలు చేస్తే చీఫ్ గెస్ట్ అవుతాడనమాట, అతిథి అవుతాడు యముడికి కూడా. ఇక శుభారత్కి భోజనం కూడా పెట్టమని చెప్పాం. అంటే ఏమిటి, అన్నదానం అంటే ఇతరులకి పెట్టాను కాబట్టి ఈ పూట ఒక్కడికేనా, ఒక ఉత్తముడికి ఉసిరి చెట్టు దగ్గర, అది కూడా అతని నియమాన్ని బట్టి ఎవరూ చూడకుండా ఏకాంత భోజనం పెడితే మరీ మంచిది. ఎప్పుడు అమ్మవారికి మనం చేసేటటువంటి ప్రదక్షిణల వల్ల అనేక లాభాలు వస్తాయి. అజ్ఞానులు ప్రదక్షిణలు దేవద్దు అంటుంటారు అని పక్కన పెట్టేయండి. అవి పక్కన పెట్టి ఎంత శక్తి ఉంటే అంత ప్రదక్షిణ చేయండి. పూర్వకాలంలో 108 ప్రదక్షిణలు, 27 ప్రదక్షిణలు, 54 ప్రదక్షిణలు వంటి ప్రదక్షిణలు చేశారు, అందుకే వారంత ఉత్తములు అయ్యారు. ప్రదక్షిణల వల్ల అపూర్వ లాభాలు వస్తాయి, ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఇక నవగ్రహాలకి పూట చేసేటటువంటి ప్రదక్షిణ వల్ల జాతక దోషాలు కూడా పరిహారం అవుతాయి. ఈ పూట వీలున్నంత వరకు భాగవతం ఎంతో కొంత పారాయణం చేసుకోండి, భాగవత పారాయణం చేయండి. వినవలసినటువంటి కార్తీక పురాణ కథ ఇప్పుడు చెబుతాను. అనేక అనేక దివ్య పురాణాలలో ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క కథ ఇచ్చారు, వాటన్నిటి ఒక సంకలనం చేసి మీకోసం అందజేస్తున్నాను. ఈ పూట ఒక గురుభక్తి కలిగినటువంటి మహానుభావుడి కథ వినండి. పూర్వం పైరుడు అని పేరు కలిగిన ఒక గురువు గారు ఉండేవాడు. చాలా మంచివాడు, శిష్యులకి వాత్సల్యంతో పాఠాలు చెప్పేవాడు. ఆయన ఎంతో నియమ నిష్ఠలు కలిగిన వాడు. ఆయన భార్య కూడా చాలా ఉత్తములు, ఉత్తమురాలైన భార్య, ఉత్తముడైన గురువు. ఒక గురుకులం పెట్టి ఎంతోమందికి పాఠాలు చెప్పారు, చాలామంది వారి దగ్గర చదువుకున్నారు. ఆ రోజుల్లో ఎక్కువగా గురుభక్తి ఉండేది. మహాభారతం వంటి పురాణాలు, మహాభారతాన్ని ఇటు పురాణము అనొచ్చు, ఇతిహాసం అనొచ్చు ఉండవు. అందుకే నన్నయ్య గారు ప్రారంభంలోనే ఒక్కొక్కరు ఒకటి అనుకుంటారు అని అంటాడు ఆయన. పౌరాణికులు పురాణం అని, ఇతిహాసం వాళ్ళు ఇతిహాసం అని, వేదముల మీద భక్తి కలిగిన వాళ్ళు వేదసారమని పలుకుతారని ప్రారంభంలో పద్యం చెప్పాలని నన్నయ్య గారు. మరి మహాభారతం వేదసారం, ఉపనిషత్ సారం, పురాణం, ఇతిహాసం, బృంహిత కథ, ఇలా ఒకటి కాదు. ధర్మశాస్త్రజ్ఞులు ధర్మశాస్త్రం అని ప్రారంభంలో చెప్తాడు ఆయన. ధర్మము ఎరిగినటువంటి, శాస్త్రం ఎరిగినటువంటి వాళ్ళు అదే ధర్మశాస్త్రం. భారతంలో చెప్పబడినది ప్రమాణ ధర్మం అన్నారు, అందులో చెప్పిన ధర్మాన్ని ఆచరించమన్నారు. కాబట్టి మహాభారతం ఎవరు ఏ విధంగా భావిస్తే అటువంటి ప్రయోజనం ఇచ్చేటటువంటి దివ్య గ్రంథం. అటువంటి గ్రంథంలో చెప్పారు, గురువుని తలుచుకున్న వెంటనే ఆనందంతో కన్నీళ్ళు వచ్చేయాలట. ఒకవేళ గురువు గారికి దూరంగా ఉండవలసి వస్తే ఎప్పుడు గురువు దగ్గరికి వెళతాం, ఎప్పుడు ఆయన దర్శనం చేసుకుంటాం, ఎప్పుడు పాదపూజ చేసుకుంటాం అనుకోవాలట. అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్న వెంటనే అర్జునుడికి గురువు గారు కనపడితే ఎక్కడ లేని ఆనందంతో కన్నీళ్ళు వచ్చేసాయి. అసలు గురువు గారితో యుద్ధమే చేయొద్దు, తప్పనిసరి అయితే గురువు గారు నా మీద బాణం వేస్తే అప్పుడు బాణం వేస్తానన్నాడు ఆయన. గురునకు ప్రదక్షిణంబుగా అరదము పోనెత్తమి మహాపురుషునెడం పరిభవము వలవదీతడు కురుకుల నృప తనయ్య శిక్షకుడు సుమ్మనగా. మా గురువు గారి చుట్టూ ప్రదక్షిణగా రథం పోనియ్యి, ఈయన మీద మనం కోపగించకూడదు, ఈయన మా అందరికీ పాఠం చెప్పిన గురువు అని ఉత్తర కుమారుడితో ఇందులో మహాభారత విరాట పర్వంలో అంటాడు. ముందుగా ఆయన బాణం వేస్తే ఆత్మరక్షణ కోసం యుద్ధం చేయాలి తప్ప లేక యుద్ధం చేయకూడదు గురువు గారితో అంటాడు. ఇలా ఒకటి కాదు, మహాభాగవతంలో కృష్ణుడు సాందీపనుని చూస్తే కళ్ళ వెంబడి ఆనంద భాష్పాలు గారి పాదాలు నమస్కరించాడంట. జగద్గురుడైన కృష్ణుడు కూడా గురువు గారికి పాద నమస్కారం చేశాడంటే గురువు శక్తి ఎంత గొప్పదో ఆలోచించండి. ఒక్కొక్కళ్ళు యోగ జాతకులు ఉంటారు, గురువుని ఎప్పుడు చూద్దామా ఎప్పుడు చూద్దామా అని నిరంతరం గురువు 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 అని తహతహలాడిపోతూ ఉంటారు. వారికి యహము పరము గురువే. అలా గురువుని చూడాలనుకోవటమే ఒక యోగం. అటువంటి గురుభక్తి కలిగిన శిష్యులు ఎంతో మంది పైరుడి దగ్గర ఉన్నారు. వాళ్లలో ఉదంకుడు అని మరొక పేరు కూడా కలిగిన ఒక శిష్యుడు ఉన్నాడు. వాడు అసలు పేరు ఇంకా చాలా ఉన్నాయి, అయితేనే వాడికి ఉదంకుడనే పేరు పెట్టాడు గురువుగారు. ఈ ఉదంకుడు వేరుండవు. మహాభారతంలో ఇద్దరు ఉదంకులు ఉన్నారు. ఒక ఉదంకుడేమో జనమేజయ మహారాజు గారి చేత సర్పయాగం చేయించాడు, ఈయన మరొక ఉదంకుడు. కాబట్టి ఆయన ఈయన ఒకడు అనుకోవద్దు, అందుకే చెబుతాను అనమాట. కౌశికుడు అని పేరు కలిగిన ఋషులు చాలా మంది ఉన్నట్టే ఈ ఉదంకుడు కూడా మరొకడు ఉన్నాడు. ఇతనికి కొంచెం మొద్దు, చిన్నప్పటి నుంచి పెద్దగా పాఠాలు రాలేదు. అందుకని గురువుగారు గురువుగారి భార్య అతనికి పరులే చెప్పేవారు. ఎందుకని ఎంత చెప్పినా పాఠం ఎక్కదు, చదువు రాదు. చదువు రాని వాడికి బతకడానికి పనికొచ్చే పనులు నేర్పాలి. అందుకని అప్పుడప్పుడు బట్టలు ఉతికించడం, కట్టెలు కొట్టడం, అడవి నుంచి ఆకులు తేవడం, సమితలు తేవడం ఇలాంటి పనులు పురమాయించేవారు. గురువుగారు అప్పటికే ప్రయత్నించాడు, వాడికి విద్య పెద్దగా రాలేదు. క్రమంగా ఈ కుర్రవాడు ముసలాడైపోయాడు. 50-60 ఏళ్ళు వచ్చేసి ఒక రోజున గురువుగారి భార్య, ఇన్నాళ్ళుగా వీడు పాఠం నేర్చుకుంటున్నాడు, ఎప్పుడు విసుక్కోవటం లేదు, ఏ పని చెప్పినా చేస్తున్నాడు. వీడి తోటివాడు ఎప్పుడో చిన్నప్పుడే పాఠం నేర్చుకుని వెళ్ళిపోయారు, వీడు కాస్త అప్పుడెప్పుడే ముసల్లో తనలోకి వచ్చాడు, తల కూడా నేర్చిపోతుంది. అయినా వీడిని పరీక్షిద్దాం అనుకున్నది. కార్తీక మాసం వచ్చింది ఇలా అనుకుంటూ ఉండగా గురువుగారి భార్య ఈ ఉదంకుడిని పరీక్షించాలనుకునే సమయంలో కార్తీక మాసం వచ్చింది. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో 20వ రోజు వృద్ధుటే కుర్రవాడిని లేపి, ఉదంకుడిని లేపి, పెరుగు కుర్రవాడు కానీ అప్పుడు 50 ఏళ్ళు దాటాట. కానీ శిష్యుడు శిష్యుడే కనుక వాడిని కుర్రవాడనే అనుకునేవారు వాళ్ళు. లేపి అతన్ని, ఆయన అడవికి వెళ్ళు, ఈరోజు కార్తీక మాసం 20వ రోజు నేను స్నానం చేసి నక్తం అనే పేరుతో ఉపవాసం ఉంటాను, అనంతరం శివారాధన చేస్తాను. శివాలయంలో శివుడికి 1008 జిల్లేడాకులతో అర్చన చేస్తాను. శివుడికి జిల్లేడాకులతో 20వ రోజు పూజ చేయడం చాలా మంచిది. ఒక్కొక్క ఆకు శివుడి యొక్క నామాలు చదువుతూ ఆయన మీద పెట్టడం పుణ్యం. నామాలు తెలియని వాడు ఓం నమశివాయ అనుకుంటూ ఒక్కొక్క ఆకు చొప్పున 1008 ఆకులు పెట్టాలి. జిల్లేడు ఆకులు అడవి గడ్డి నువ్వే స్వయంగా కోసుకునిరా, నువ్వు గురుభక్తి కలిగిన వాడి, తొందరగా తీసుకురా. అది కూడా సూర్యుడు నడిమెత్తుకు వచ్చేసరికి తీసుకురావాలి. మిట్ట మధ్యాహ్నము లేక సాయం సంధ్యా సమయంలో శివుడికి చేసే పూజ మహాఫలమిస్తుంది అనగా అలాగే అమ్మగారు అని అడుగుకు బయలుదేరాడు. వీడికి తెలివితేటలు తక్కువ. జిల్లేడు ఆకులు కోసేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకులు పాలు కళ్ళలో పడితే కళ్ళు పోతాయి. అందువల్ల జాగ్రత్తగా ఆకులు తొంగసాలి. అందుకే ఎవరిని పెడితే వాడు అక్కడికి పంపేవారు కాదు. జిల్లేడు పాలు ఎంత ఆరోగ్యమో అంత కొంప ఉంచుతాయి. కురుపులు ఉంటే ఆ జిల్లేడు పాలు బయలుపరిస్తే టక్కులు కురుపులు మాడిపోతాయి. అది కళ్ళలో పెడితే కళ్ళు పోతాయి. అందుకే జాగ్రత్తగా తుంచి ఆ పాలు రాలేక ఆకు తుడిచి అప్పుడు కడిగి పట్టుకొచ్చి అర్చన చేసేవారు పూర్వం. ఔషధాలు కదా అవి, ఎక్కడ వేసుకునే ఔషధం అక్కడే వేసుకోవద్దు. అది కడుపులో వేసుకునేవి కొన్ని ఉంటాయి, ఒంటి పూసుకునేవి కొన్ని ఉంటాయి. ఒంటి పూసుకునే ఆయింట్మెంట్లు నోట్లో వేసుకుంటే మరి నోరికి ప్రమాదం రాదు. పాప వీడికి తెలియక ఆకులు తుంచుతూ ఉంటే కొన్ని పాలు కళ్ళలో పడి కళ్ళు పోయాయి. మంట వచ్చింది ముందు, తర్వాత కడుపు కనపడకుండా పోయాయి. అయితే పూర్తిగా పోలేదు కానీ కళ్ళు మూసుకుపోయేటువంటి బాగా మంట వల్ల కళ్ళు తెరవలేకపోయాడు. అయినా ఆ గురుభక్తి విడిచిపెట్టలేదు. ఈ గురువుగారి భార్య నా కళ్ళు పోగొట్టిందని తిట్టుకోకుండా ఆకులు అలాగే పోసి జాగ్రత్తగా తన పైపంచెలో కండువాలో మూట కట్టి కళ్ళు అలా మూసుకుని కళ్ళు తడుముకుంటూ వచ్చి అమ్మా అమ్మా అని పిలిచాడు. లోపల తోడొచ్చింది. అలాగే కళ్ళు కనిపించకపోయినా మీ పాదాలు ఎక్కడ తల్లి అని అడిగి ఆ పాదాల దగ్గర నమస్కరించి ఇదిగో మూట తెచ్చానని ఆ జిల్లేడు ఆకుల మూట అక్కడ పెట్టాడు. ఆవిడ తెల్లబోయి ఏమిటైనా కళ్ళు మూసుకున్నావంటే జిల్లేడు పాలు పొరపాట్లు కళ్ళలో పడ్డాయమ్మా, తెలివి తక్కువతనంతో కళ్ళు పోగొట్టుకున్నాను అన్నట్ట. ఆవిడ ఆశ్చర్యపోయింది. అమ్మగారు మీరే అడుగు పంపారు, ఆకులు కోసాను, పాలు కళ్ళల్లో పడ్డాయి, మీ వల్ల కళ్ళు పోయి అని ఏమాత్రం నన్ను తిట్టకుండా నా తెలివి తక్కువతనంతో కళ్ళు పోగొట్టుకున్నాను అన్నావు నాయన, నీకెంత సహనం రా, నిన్ను రక్షించే బాధ్యత నాది అన్నదాడు. అసలు గురుపత్రికి ప్రేమ కలిగితే గురువు గారి కంటే ఎక్కువగా అనుగ్రహిస్తుంది. వెంటనే ఆవిడ తన గురువుగారిని, ఆ ఉదంకుడు గురువుగారిని అంటే తన భర్తను పిలిచింది. పైన మహర్షి, నువ్వు నాకు పతివి, గతివి, దైవానివి, నీ మహిమ నాకు తెలుసు. ఈ నీ శిష్యుడు ఎన్నాటి నుంచి నీ దగ్గర పాఠం నేర్చుకుంటున్నాడు, ఒక్కనాడు ఇతనికి విద్య రాలేదు. విద్య లేకపోయినా విసుక్కోకుండా అతను మనకి సేవ చేశాడు. అటువంటి పుణ్య శిష్యుడికి కళ్ళు పోతే రేపటి నుంచి శిష్యులందరూ ఈ గురువుగారు నిర్దాక్షిణ్యం కలిగిన వాడు, మాట వలస కూడా గురుపక్షపాతం లేదని తిట్టుకుంటారు. అయినా గురు సేవ చేసిన వాడికి కష్టం కలగకూడదు, నువ్వేం చేస్తావు ఆయన రక్షించరగా, ఆయన నవ్వాడు. నాయన ఉదంక ఇలా రాని గెలిచి అతని చేత స్నానం చేయించాడు. ఎందుకంటే ఆయన కళ్ళు మూసుకుపోయి ఉన్నాయిగా, అందుకని తానే దగ్గరుండి స్నానం చేయించాడు. మంచి బట్టలు కట్టుకున్నాడు. దా శివాలయానికి వెడదాం అన్నాడు. గురువు గారి భార్య చేయవలసిన పూజ నువ్వు చెయ్యి అన్నట్ట. ఆలయంలో అక్కడ కూర్చోబెట్టి నువ్వు సూర్య అస్తమయం దాకా ఈ ఆలయంలో కూర్చో, కాస్త ఎండ మీద పడుతూ ఉంటుంది అయినా సరే పర్వాలేదు, ఆ ఎండ పడినా సరే తట్టుకుని ఇక్కడ కూర్చో, కూర్చుని నేను చెప్పినట్టు చేయన్నట్ట. ఆయన కూడా ఓపికగా అక్కడ కూర్చున్నాడు. ఆ ఎండలో కూర్చున్నాక సూర్యుడు అస్తమించే సమయంలో ఈ 1008 దిల్లేడాకులతోటి శివుడికి పూజ చేయించాడు. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్ర జపపూర్వకంగా అర్చన చేయించాడు. అనంతరం జిల్లేడాకు పరిచి దాని మీద ఒక ప్రమిద పెట్టించి అందులో ఆవునెయ్యి పోసి 3 ఒత్తులు వేయించి దీపం వెలిగించరా అన్నట్ట. తానే దగ్గరుండి ఆ శిష్యుడి చేత ఆలయంలో దీప ప్రజ్వలనం చేయించాడు. అలా దీపం వెలిగిందో లేదో వెంటనే వీడి కంటి చూపు వచ్చేసింది. అద్భుతమైన కాంతితో వాడికి చూపు వచ్చింది. సరిగదా, అప్పటిదాకా వాడికి 50 వయస్సు దాటిపోయిన కారణం చేత తల నెరిసింది, అవయవాల్లో లోపాలు వచ్చాయి. ఇప్పుడు వాడు మళ్ళీ కుర్రవాడైపోయాట, మంచి పడుసు కుర్రవాడైపోయాడు, ఓ 25 కుర్రవాడైపోయాడు. అందుకే స్కాంద పురాణం ఏమంటోంది, కార్తీక మాసంలో దీపములు వెలిగించండి, ఆవు నేతితో దీపాలు వెలిగించి అలా శివుడికి చూపించండి, దీపదానాలు చేయండి, కంటి చూపు పెరుగుతుంది. భక్తి శ్రద్ధలతో నవ్వి చేసిన వాళ్ళందరికీ చూపు బాగుంటుంది, ఆరోగ్యం బాగుపడుతుంది అన్నారు. కాబట్టి పురాణాన్ని నమ్మాలి. అతడు బాగుపడ్డాడు. ఆ తర్వాత అతని చరిత్ర అద్భుతమైన మలుపు తీరిగింది. గురువుగా చాలా రకాలుగా ఆయన అనుగ్రహించాడు. ఈ కథను శ్రద్ధగా వినాలి. కుదిరితే జిల్లేడు ఆకు మీద ఇందాక వాడు చెప్పినట్టుగా కళ్ళలో పాలు పోసుకోకుండా తన జాగ్రత్తగా తొలిచిన ఆకులు తెచ్చుకొని శివుడికి పూజ చేసి ఆకు మీద ప్రమిద పెట్టి దీపం వెలిగించి ఆ దీపాన్ని దానం చేసినా మంచిదే, లేదా శివాలయంలో కేవలం దీపం వెలిగించినా పర్వాలేదు. ఇందాక చెప్పినట్టుగా ప్రారంభంలో స్వయంపాకం వంటివి దానం చేయండి, మంచి బియ్యం దానం చేయండి, మంచి కూరగాయలు దానం చేయండి. చేసిన దానం ఎప్పుడు చెడదు. నీ దానము నీ ధర్మము చెడకుండా ఎన్ని యుగములైనా నిన్ను రక్షిస్తాయి. ఈ విధంగా 20వ దివసాన్ని సద్వినియోగం చేసుకోండి.